Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ శనివారం కాబట్టి రెగ్యులర్గా చెప్పుకునే కరెంట్ టాపిక్స్ కాకుండా సంగీతమో సాహిత్యమో ఇలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. చరిత్ర లేకపోతే సినిమాలో ఆర్ రాజకీయ పరంగా కొంచెం బాగా ఉన్నత స్థాయిలో మంచి సక్సెస్ఫుల్గా ఎదిగినటువంటి వాళ్ళు కిషోర్ కుమార్, తర్వాత రఫీ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగా ఈ మధ్యకాలంలో అటు ఎలక్షన్స్ పరంగా అనుకోండి, బయోపిక్ పరంగా అనుకోండి, ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే బయోపిక్లో ఎవరికి తోచిన యాంగిల్లో వాళ్ళు చెప్పారు తప్ప అసలు నిజాలు ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఉద్దేశంలో స్టార్ట్ చేశాం. సో ఆ రకంగా చూసుకుంటే గనక ఎస్, ఇది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం అని అనిపించి స్టార్ట్ చేశాం గత కొన్ని నెలలుగా. అందులో భాగంగా సినిమాల్లో ఆయన ఎట్లాంటి పాత్రలు పోషించారు, ఆయనకి ఎలాంటి ఒక ఫేమ్ వచ్చింది, దాని వెనకాల బిహైండ్ ది సీన్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మనం గొల్లపూడి మారుతీరావు గారు, ముకుంద గారు వీళ్ళందరూ రాసినటువంటి వాళ్ళ బయోగ్రఫీస్లో ఈయన గురించి ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ గురించి అన్నీ చెప్తూ వచ్చాను నేను. ఆ తర్వాత గత కొన్ని వారాలుగా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. పాలిటిక్స్లోకి ఆయన ఎలా వచ్చారు, ఏంటి అసలు రాజకీయ పరిస్థితులు అప్పట్లో ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటి గురించి, ఇందిరాగాంధీ ఏ విధంగా తనకి బలము అని అనుకున్న వాళ్ళని మాత్రమే పెట్టడం, అంటే ఒకవేళ ఆల్రెడీ పరపతి ఉండి కాస్త డబ్బు ఉండి వీళ్ళు కొంచెం మంచి ఫేమ్ ఉన్నవాళ్ళు అని అనుకుంటే వాళ్ళని దూరం పెట్టి ఎవరైతే అస్సలు ఏమాత్రం ఫేమ్ లేకుండా ఏమాత్రం డబ్బు పరంగా కానీ ఎలా కూడా అసలు వాళ్ళకి కొంచెం కూడా పరపతి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని కనుక పెడితే, అంటే అగ్రకులాలు కాకుండా కొంచెం తక్కువ వాళ్ళు, అంటే సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా తక్కువగా ఉన్న వాళ్ళని కనుక పెడితే వాళ్ళు మనం చెప్పినట్టు మాట వింటారనేటువంటి ఒక ఉద్దేశంలో అలా చేశారనే విషయం మీద చెప్తూ వచ్చాను. అయితే సాధారణంగా ఎవరైనా సరే ఏమనుకుంటారంటే, ఆ ఓకే కాంగ్రెస్ వస్తేనేమో రెడ్డిస్ లాభపడ్డారు, టీడీపీ వస్తేనేమో కమ్మవాళ్ళు లాభపడ్డారు, మిగతా వాళ్ళకి వీళ్ళు చేసింది ఏం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి ఒక రూమర్ అనుకోండి, ఏదైనా కానీ స్టిల్ అసలు చాలామంది సాధారణంగా అనుకునేదే ఇది. అండ్ కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తారు ఏంటంటే, మూవీ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ రంగంలో కానీ ఎన్టీఆర్ వచ్చే వరకు కూడా కమ్మలకి పెద్దంత ప్రాధాన్యం లేదు, బట్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కులాభిమానం వల్లే వాళ్ళు పైకి వచ్చారు అటు మూవీస్లో కానీ ఇటు రాజకీయంగా కానీ అని అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళే ఆన్సర్ కూడా చెప్పేసుకుంటుంటారు, అవును కరెక్టే అసలు అని. అసలు వాళ్ళు బాగా వేళ్ళునుకున్నది, వాళ్ళు బాగా ధనవంతులైంది తెలుగుదేశం వచ్చిన తర్వాతే. ఆ తెలుగుదేశం హయాంలోనే వీళ్ళందరూ కూడా చాలా డబ్బులు చేసుకున్నారు, ఇదివరకు అంతా కూడా అసలు కమ్మలకు పెద్దంత ప్రాధాన్యం లేదని అనుకుంటూ ఉంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, తెలుగునాట కమ్మలు చాలా రంగాల్లో ఎప్పటి నుంచో దూసుకుపోతూ వచ్చారు. ఇక్కడ నేను ఎటువంటి కాస్ట్ ఫీలింగ్ని నేను ఇగ్నైట్ చేయట్లేదు, సాధారణంగా అందరూ అనుకునే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్న కూడాను టీడీపీ ఓడిపోయింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో, అతను ఏం చేయలేదు, మిగతా వాళ్ళకి కమ్మలకే ఎక్కువగా వాళ్ళ ఆస్తులు కూడా కట్టుకోవడానికే సరిపోయింది తప్ప వేరే వాళ్ళకి ఏం చేయలేదు అన్న ఉద్దేశంలోనే కదా ఇప్పుడు వీళ్ళందరూనేమో కాదనుకుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, రెడ్డిస్కి అన్ని పదవులు అవి ఇవి ఇచ్చారని ఇప్పుడు మళ్ళీ అదే బ్లేమ్ ఉంటుంది కదా. సో వాయిస్ వర్సా ఇలాగే ఉంటుందని అనుకున్నారు, కానీ తెలుగునాట కమ్మలు ఎప్పటి నుంచో కూడా చాలా రంగాల్లో దూసుకెళ్తూ వచ్చారు. అటు జాబ్స్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ బ్రాహ్మిన్స్తో పోటీ పడడం, వ్యవసాయంలో రెడ్లతో పోటీ పడడం, అండ్ బిజినెస్లో వైశ్యులతో, చొరవ తెగింపులో కాపులతో, ఇలా అందరితో పోటీ పడుతూ వేరే ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ చొచ్చుకుపోయారు. అసలు ఈవెన్ ఆంటర్ప్రినర్షిప్లో అయితే వాళ్ళది అసలు అందవేసిన చెయ్యని చెప్పొచ్చు, మంచి ఎక్స్పర్టైజ్ హ్యాండ్. శతాబ్దాల క్రితమే వాళ్ళు తమిళనాడులో కూడా పాతుకుపోయి చక్కగా సక్సెస్ఫుల్గా నిలదొక్కున్నారు. బేసిక్గా ఏంటంటే, ఎక్కడైతే ల్యాండ్ కొంచెం చౌకగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొని వ్యవసాయం చేస్తూ నిలదొక్కున్నారు అప్పట్లో. మూవీ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎన్టీఆర్ అడుగు పెట్టడానికి ముందే ఎల్వి ప్రసాద్ చక్రపాణి గారు, కేఎస్ ప్రకాశ్రావు గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు ఇలాంటి కమ్మలు ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు కదా. సో మనం ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే వీళ్ళకి ప్రాబల్యం పెరిగింది, అది వరకు అసలు పెద్దంత ఏమీ వాళ్ళంత సక్సెస్ఫుల్ ఏం కాదు, ఈయన వచ్చిన తర్వాతే ఈ కులాభిమానం ఎక్కువైపోయి వాళ్ళలో వాళ్ళకే ఇచ్చేశారు తప్ప ఎక్కడ బయట వాళ్ళని రానివ్వలేదు అనేటటువంటి రూమర్ ఒకటి ఉంది తప్ప దట్స్ నాట్ ట్రూ అని నాకు అనిపిస్తుంది. ఇక రాజకీయాల వరకు వస్తే గనక ఎన్టీఆర్ వచ్చే వరకు మనకి కమ్మ ముఖ్యమంత్రి అయితే లేడు అన్నమాట వాస్తవం. కానీ అలా అని చెప్పి కమ్మస్ ఎవరు రాజకీయాల్లో లేరు అని మాత్రం అనలేం. ఆ మాటకు వస్తే ఇప్పటి వరకు మరి కాపు ముఖ్యమంత్రి కూడా రాలేదు, మరి వాళ్ళు రాజకీయాల్లో లేరా? జరిగింది ఏంటంటే కమ్మల్లో కొందరు రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్కి దూరంగా ఉన్నారు. అప్పట్లో కొంతకాలం ఈ జస్టిస్ పార్టీ అని, ఇంకొంతకాలం కమ్యూనిజం అని, ఇంకొంతకాలం ఎన్జి రంగా గారి కృషి కార్ పార్టీ అని, తర్వాత స్వతంత్ర పార్టీ అని ఇలా ఏవేవో పార్టీలు ఇలా ప్రయోగాలు చేశారు. నిజానికి అవేవి కూడా వాళ్ళ ఒంటికి పడ్డ, ఐ మీన్ వాళ్ళ మెంటాలిటీకి సరిపడ్డ. కొందరు నాయకుల విషయంలో అయితే వాళ్ళు చెప్పేటటువంటి కమ్యూనిజంకి, సహజమైనటువంటి భూస్వామ్య లక్షణానికి రెండింటికి పొసగలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ భూములు ఉన్నాయి అండ్ మంచి కొంచెం ఎక్కువ ప్లెంటీ ఆఫ్ భూములు పెట్టుకుని వీళ్ళేమో భూస్వామ్య లక్షణాలు ఉండి వాళ్ళల్లో ఆల్రెడీ ఇన్హరెంట్గా ఉండి వాళ్ళేమో కమ్యూనిజం గురించి చెప్తూ ఇంతంత ఎందుకు అసలు భూములు వీళ్ళకి ఇచ్చేయాలి, లేని వాళ్ళకి ఆదుకోవాలి అది ఇది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఎక్కడైనా అసలు పొసుగుతుందా వాళ్ళకు ఉన్నదానికి, వాళ్ళు చేస్తున్న దానికి? దీనికి సంబంధించే మురారి గారు తన ఆత్మకథ నవ్విపోదురుగాకలో ఒక కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి, అవి ఎంత పర్ఫెక్ట్గా రాశారంటే, అంటే ఈ వైరుధ్యం, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీని గురించి చక్కగా చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం విడిగా ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం బాగా జోరుగా సాగడానికి కారణం కమ్మల మద్దతే. అక్కడే మనకి బెంగాల్ విప్లవ నాయకుల పేర్లు బెనర్జీ కానీ, చటర్జీ కానీ, బోస్ కానీ ఇవన్నీ వినపడుతూ ఉంటాయి. సో అప్పట్లో బాగా అసలు మంచి జోరుగా ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కలవడంతో మొత్తం రాష్ట్రం మీద చూస్తే కమ్యూనిస్టు ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు, తర్వాత మంచి అసలు ఒక చెప్పాలంటే భూస్వాములు అందరూ కూడాను, స్టిల్ వాళ్ళేమో కమ్యూనిజం మాట్లాడుతూ ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ తెలిసిపోతుంది కదా. ఇదేంటి వీళ్ళేమో కమ్యూనిస్ట్ వాదాన్ని ఎత్తికెత్తుకుంటారు కానీ వీళ్ళని చూస్తేనేమో వీళ్ళకి ఇంత ఇంత భూములు ఉన్నాయి, రేపు పొద్దున వీళ్ళు అసలు మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, వీళ్ళు మాట్లాడే దాంట్లో నిజమెంత అనేటటువంటిది ఉంటుంది కదా ఎవరికైనా. సో అలాంటి కాన్ఫ్లిక్ట్ ఎదురైంది. అండ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎప్పుడైతే మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆ తర్వాత ఈ కమ్యూనిజం అనే భావన కొంచెం తగ్గుముఖం పట్టింది. ఓవరాల్గా చూసుకుంటే అంతకుముందు ఈ ఇటువైపు అంటే నిజాం వైపు కానీ ఇటు కానీ రెండు కొంచెం వేరువేరుగా ఉండేవి, ఏది పొలిటికల్ వైజ్గా. వేరే ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ చొచ్చుకురావడం మొదలుపెట్టింది. సో కమ్యూనిస్టు ప్రభావం బాగా తగ్గింది అప్పట్లో. దీనికి సంబంధించి ఇంకా బోలెడు వివరాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పిలకిన బిగువటరా పిలకిన బిగువటరా పిలకిన బిగువటరా చెలువలు తామే వరది వాచిన పిలకిన బిగువటరా చెలువలు తామే వరది వాచిన రాజా
హలో దిస్ ఇస్ తమన్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
చేనేత కార్మికుల జీవన విధానం వారి కుల దైవం స్థితిగతులు అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన వీటన్నింటిని గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను అంటే మీ పగడాల నాగమణి నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవునుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారి విచిత్రం కార్యక్రమానికి. సో ఏ విధంగా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టింది కొన్నాళ్ల తర్వాత అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. 1952లో ఆంధ్రలో కమ్యూనిస్టులు 35% సీట్లు తెచ్చుకుంటే 1962లో ఆంధ్రప్రదేశ్లో 17% సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. పైగా ఆ తర్వాత కమ్యూనిస్టులు చీలిపోయారు కూడా. ఈలోగా రెడ్లలో చాలామంది కాంగ్రెస్ని అంటిపెట్టుకుని లాభపడ్డారు. ఆ విషయం వీళ్ళకి అర్థమయ్యేసరికి మిగతా కులాల వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే పైకి సామ్యవాదం పేరు చెప్పినా కూడా, దళిత కులాలకి మైనారిటీలకి మేలు చేస్తామని చెప్పుకున్నా కూడా, ఆచరణలో మాత్రం అది కూడా అన్ని పార్టీల్లాగే యథాతథ పార్టీ అని, ఓన్లీ ఇన్వెస్టర్స్కి అగ్రకులాలకే మేలు చేస్తుందని వీళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకని కమ్మలు కూడా కాంగ్రెస్లో బాగానే చేరారు. కాంట్రాక్టులు అవి తెచ్చుకున్నారు, వ్యాపారాలు చేశారు, పదవులు సంపాదించుకున్నారు, పైకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో రెడ్లు బాగుపడ్డారని, టీడీపీ పాలనలో కమ్మలు బాగుపడ్డారని జనరల్గా అనేస్తారు. కానీ ఒకటైతే బిటర్ ట్రూత్, బట్ మనం ఒప్పుకోక తప్పదు, డబ్బున్న వాళ్ళకి ఎవరి పాలన అయినా సరే పనులు జరుగుతూనే ఉంటాయి. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్ కంపెనీస్ పెట్టిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, బట్ ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మంచి కొంచెం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకోండి, తను ఎవరి వైపు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వాళ్ళ వైపే వంత పాడతాడు, రేపు పొద్దున బీజేపీ వచ్చింది ఆర్ టీడీపీ వచ్చింది ఆర్ వైఎస్ఆర్సీపీ వచ్చింది వాళ్ళకే వంత పాడతాడు. తనకి పనులు జరగడం ముఖ్యం. మీరు గమనిస్తే నేను కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చూశాను, కొంతమంది అంటే కొంచెం పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్వి, దేవర్ లైక్ లిటరలీ, అంటే ఈ ప్లేట్లు స్పూన్లు ఫిరాయించడం అంటారు చూసారా, దాంట్లో ఇంకేదైనా కొంచెం పెద్ద పదం ఉంటే అదే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పనులు జరగడం ముఖ్యం, పర్మిషన్స్ రావడం ముఖ్యం. దే డోంట్ ఈవెన్ కేర్, అంటే ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళకి అనవసరం. ఇద్దరికీ పార్టీ ఫండ్స్ ఇస్తారు హెఫ్టీగా, ఇద్దరి వైపు ఉంటాడు, ఎవరు గెలిస్తే వాళ్ళకి వంత పాడతాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ హయాంలో ఉన్నారా వీళ్ళ హయాంలో ఉన్నారా కాదు, 83లో టీడీపీ వచ్చేసరికే ఎమ్మెల్యేస్ ఎంపీస్ రాష్ట్రంలో కేంద్రంలో కూడా మంత్రులుగా ఉన్నారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు కమ్మలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదా? రాష్ట్రంలో కేంద్రంలో మంత్రులు కాలేదా? శుభ్రంగా అయ్యారు. ఇందిరాగాంధీ అధికారంలో నిలదొక్కున్న తర్వాత తను చేసిన స్ట్రాటజీ నేను మొన్న చెప్పాను కదా, ప్రతి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అన్నింటినీ మార్చేశారు. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్మ కులాలు భూస్వాములుగా వ్యాపారస్తులుగా బలపడమే కాకుండా రాజకీయంగా పలుకుబడి సంపాదించి మోతుబరులుగా ఉన్నారని ఆవిడ గ్రహించి వీళ్ళు తన వెంట ఎప్పుడూ ఉంటారు అన్న నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ ప్రభావాన్ని తగ్గించి మిగతా కులాలని బీసీలని ఎస్సీలని మైనారిటీలని డబ్బు లేని వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొచ్చి వాళ్ళకి గనక సపోర్ట్ చేస్తే వాళ్ళు తనకి ఎప్పటికీ విధేయులుగా ఉండేట్లుగా ఉంటారు అని చూసుకుందాం అనుకుంది. తర్వాతి రోజుల్లో చెప్పాలంటే ఎన్టీఆర్ కూడా బీసీలతో ఇదే ప్రయోగం చేశారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఈ ప్రయోగాలని అమలు చేద్దాం అనుకుంది. ఏ బలము లేనటువంటి బ్రాహ్మణుడిని ముఖ్యమంత్రిగా పెట్టడంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొహమ్మద్ ఇస్మాయిల్ అనే ఒక కాకినాడ ముస్లింని నియమించారు. బీసీ నాయకుడిగా పేరుబడిన టి అంజయ్యని ఉపాధ్యక్షుడిగా పెట్టారు. ఆఫ్కోర్స్ టి అంజయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రెడ్డిని కానీ నేను బీసీలకు దత్తుపోయాను అని చెప్పుకున్నారు, అది వేరే విషయం. బట్ అప్పటికి మటుకు తనని ఉపాధ్యక్షుడిగా పెట్టిన కారణం మాత్రం అది. 15 మందితో ఎన్నికల కమిటీ పెట్టారు ఇందిరాగాంధీ. బ్రహ్మానందరెడ్డి అతని అనుచరుడు విజయభాస్కర్ రెడ్డిలకి కూడా ఈ కమిటీలో స్థానం ఇవ్వాల. 1967లో రెడ్లకి 69 సీట్స్ కేటాయిస్తే ఈ 72లో 47 మాత్రమే ఇచ్చారు. అలాగే కమ్మలకి 47 సీట్స్ నుంచి 29కి తగ్గించారు. మిగతా అగ్రవర్ణాలకి అది వరకు 53 ఇస్తే ఈసారి 49 మాత్రమే ఇచ్చారు. టోటల్గా అంటే మొత్తం సీట్లలో ఈ 3 వర్గాలకి కలిపి 40% ఇచ్చారు. ఇక బీసీలకి 64, మైనారిటీలకి 20, మిగతావి ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ మొత్తంలో 30 మంది మహిళలు ఉండేలా చూసుకున్నారు. 230 మెంబర్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 116 మెంబర్స్కి మాత్రమే టికెట్లు ఇచ్చారు. దెబ్బకి 14 మంది మాజీ ఎమ్మెల్యేలతో సహా 200 మంది అసంతృప్తి కాంగ్రెస్ వాదులు ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారు. దాంతో 97 మందిని సస్పెండ్ చేశారు. 300 మందిని పార్టీలో నుంచే తీసేశారు. అలా సస్పెండ్ అయిన వాళ్ళల్లో జలగం వెంగళరావు గారు, బ్రహ్మానందరెడ్డి సోదరుడు కాసు వెంగళరెడ్డి కూడా ఉన్నారు. కానీ అప్పుడు ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ప్రభంజనం ఓ రేంజ్లో వీచింది. అసలు కులంతో అభ్యర్థితో ప్రమేయం లేకుండా తను ఎవరిని నిలబెడితే వాళ్ళంతా గెలిచారు. అదేదో చెప్తారు చూసారా, అంటే బేసిక్గా పార్టీ ఆర్ ఆ విధానాలు కనుక నచ్చితే ఎవరైనా సరే ఎవరిని నిలబెట్టినా అసలు మొహం అక్కర్లేదు, వాళ్ళ ఫేస్ ఏంటి అనేది అక్కర్లా, లోకల్గా ఎవరిని నిలబెట్టినా గెలుస్తారని ఆ టైప్లో అన్నమాట. అలా గెలిచారు. 287 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 219 స్థానాల్లో గెలిచారు. అంటే 287 సీట్లకి 219 గెలిచిందంటే ఆల్మోస్ట్ 76% గెలిచినట్టే కదా, 76% సీట్లలో గెలిచినట్టే కదా. అది కూడా ఏంటి, 52% ఓట్లతో గెలిచింది. అండ్ దాని మిత్రపక్షమైన సిపిఐకి 6% ఓట్లు వచ్చినాయి, 7 సీట్లు గెలుచుకుంది. దాన్ని వ్యతిరేకించిన సిపిఎంకి 3% ఓట్లు వచ్చినాయి, 1 సీటే గెలుచుకుంది. ఇంకా మిగతా ఇండిపెండెంట్లు 57 మంది, స్వతంత్ర పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. 26 మంది మహిళలు, 10 మంది ముస్లింలు గెలిచారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే వెనకబడిన వర్గాలు, కులాలు, బలహీన వర్గాలు. ఈ మన ఇందిరాగాంధీ అప్పట్లో పెట్టిన స్లోగన్ ఉంది కదా, గరీబీ హటావో, ఆ స్లోగన్ని నమ్మి ఆరాధించి తన వెంట నిలిచారు. ఎలా అంటే ఒక రేంజ్లో ఓట్లు కురిపించారు. ఎస్పెషల్లీ భూస్వామి ధనిక వర్గాల వాళ్లే ఆమెకి వ్యతిరేకంగా నిలబడ్డారని, ఆమెకి బలాన్ని అందించి వాళ్ళని అదుపు చేయాలని వాళ్ళు కోరుకున్నారు సామాన్య ప్రజలు, అండ్ దాన్ని సాధించారు కూడా. అంతే కదా, ఈవిడ ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసి కాస్త డబ్బున్న వాళ్ళని, పలుకుబడి ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి మైనారిటీకి, బీసీకి, తర్వాత అసలు సింపుల్గా ఉండే వాళ్ళకి ఇచ్చి తన మాట, తను చెప్పిన మాట వింటారన్నట్టుగా తను ఎప్పుడైతే స్ట్రాటజీ స్టార్ట్ చేసి, పైగా ఈ గరీబీ హటావో అన్న స్లోగన్ ఎప్పుడైతే పెట్టారో, ఆబ్వియస్లీ జనాలు అనుకున్నారు ఓకే, ఈవిడ ఇలాంటి భూస్వామ్యవాదానికి వ్యతిరేకం కాబట్టి వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ మనకి ప్రాబ్లమే అవుతుంది కాబట్టి మనం ఎలాగైనా సరే ఈసారి ఈవిడకి మద్దతు ఇవ్వాలి అన్న దీంతో అందరూ తన వెంట ఆ గరీబీ హటావో అన్న స్లోగన్ చాలా బాగా పనిచేసిన జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. దానితో ఒక రేంజ్లో ఆవిడకి పట్టం కట్టారు. ఇంకా బోలెడని విశేషాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైన్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైన్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో గరీబీ హటావో అన్న స్లోగన్ ఇందిరాగాంధీకి ఎంత బంపర్ థంపింగ్ మెజారిటీని అందించిందో ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. భూస్వామి ధనిక వర్గాల వాళ్లే తనకి వ్యతిరేకంగా నిలబడ్డారని, తనకి అందుకనే మనం బలాన్ని అందించి వాళ్ళని కంట్రోల్ చేయాలని సామాన్య ప్రజలు కోరుకున్నారు, దాన్ని సాధించారు. ఇక 1983 నాటి ఎన్టీఆర్ నాటి రాజకీయాల విషయాల గురించి చెప్తాను అని 1972 నాటి రాజకీయాల గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఆంధ్రాలో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ఏ వర్గాలు దాని వెనక నిలిచి కాంగ్రెస్ మీద, సరిగ్గా చెప్పాలంటే ఇందిరాగాంధీ మీద కసి తీర్చుకున్నాయో చెప్పాలి అని అంటే ఇదంతా ముందు మనం తెలుసుకొని ఉండాలి కదా. ఇంత థంపింగ్ మెజారిటీ ఇచ్చిన తర్వాత ఎలా వ్యతిరేకులు అయ్యారనేది కదా మనకు తెలిసేది. ఇది తెలుసుకోకుండా ఓన్లీ ముఖ్యమంత్రుల్ని మార్చారనో, తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బతిన్నదనో, ఎన్టీఆర్ సాక్షాత్తు శ్రీకృష్ణుడని జనాలు నమ్మారనో తీర్మానాలు చేసేస్తే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ తర్వాత కొంతమంది పీవీని తీసేయాలని పట్టుబట్టారు, కానీ ఇందిరాగాంధీ వాళ్ళని అదిలించి వాళ్ళ నోరు నొక్కేశారు. ఎందుకంటే తన ఎజెండా ఇంకా ఉంది. ఆంధ్రప్రదేశ్లో భూస్వామి వర్గాలని రాజకీయంగా దెబ్బతీస్తే సరిపోదు, ఆర్థికంగా కూడా దెబ్బతీస్తే కానీ వాళ్ళు అనగరు అని ఆవిడ భావించారు. అందుకే దేశంలో మిగతా చోట్ల చేయకపోయినా కూడా ఆంధ్రాలో భూ సంస్కరణలు అమలు చేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ పివి నరసింహారావు గారు కాకుండా ఇంకొకరు ముఖ్యమంత్రి అయి ఉంటే అది రాజకీయంగా రిస్కు అని అడ్డుపడేవాళ్ళు, కానీ పివి గారికి అలా అడ్డుపడేంత సోమత లేదు. పైగా ఆయన సిద్ధాంతరీత్యా ఈ సంస్కరణలన్నిటికీ అనుకూలుడు, అందుకని ఓకే అన్నాడు. 1972 సెప్టెంబర్లో భూ సంస్కరణల బిల్లు పాస్ అయింది. అంతకుముందు జూలైలో ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం అది ఏదో చేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ లాంటి భూస్వామ్య కులాలన్నీ పీవీ మీద, ఇందిరా మీద పగబట్టారు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. పీవీ ఆదర్శం మంచిదే, కానీ దాన్ని అమలు చేయడానికి ఆర్ ఈ శక్తులను ఎదుర్కోవడానికి తగిన రాజకీయ శక్తి ఆయనకి లేకపోయింది. పైగా తన ప్రతిక్షకులకి తనే స్వయంగా ఒక వెపన్ని ఇచ్చారు. అదేంటి? తెలంగాణలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించేటటువంటి మూల్కీ నిబంధనల మీద కేసు సుప్రీంకోర్టులో ఇంకా అప్పటికి నలుగుతుంది. మూల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు చెప్పంగానే పివి గారు హర్షం ప్రకటిస్తూ ముల్కీ సమస్యకి ఇదే ఫైనల్ పరిష్కారం అని అన్నారు. అది ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య వర్గాలకి అందొచ్చింది. భూ సంస్కరణలు వచ్చిన నెలలోపే పివి తెలంగాణ పక్షపాతి అని ఆరోపిస్తూ విద్యార్థుల ఉద్యమ సంఘం స్టార్ట్ అయింది. పివి ఏలూరులో ఒక సభకు వస్తే అవమానించి పంపించారు. అక్టోబర్ 24 నుంచి ఎన్జిఓస్ సమ్మె స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ముల్కీ రద్దు ఆర్ రాష్ట్ర విభజన అన్నారు. తర్వాత తర్వాత రాష్ట్ర విభజన తప్పనిసరి అన్నారు. ఇక 1972 చివరికి వచ్చేసరికి జయాంధ్ర ఉద్యమం పరాకాష్ఠకు చేరుకుంది. పివి గారు పంచాయతీరాజ్ జిల్లా పరిషత్తులు రద్దు చేయడానికి కొంచెం సమకట్టడం వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులందరూ ఆయన మీద కత్తిగట్టారు. ఇందిరాగాంధీ ససేమిరా రాష్ట్ర విభజన కుదరదు అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ తమాషా ఏంటంటే, జయాంధ్ర ఉద్యమాన్ని నడిపించింది ఎదిరించింది కూడా కాంగ్రెస్ నాయకులే, అటు ఇటు వాళ్లే. దాన్ని ఇగ్నైట్ చేసి ఆంధ్రలో నడిపించింది కాంగ్రెస్ వాళ్లే, దాన్ని అణగదొక్కింది కాంగ్రెస్ వాళ్లే. సో ఇంకా కంప్లైంట్ ఎవరు మీద చేస్తారు? సంస్కరణల ప్లాన్ ఇందిరదే అయినా కూడా అమలు చేసింది పీవీ కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసేయాలి అని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు భూస్వామ్య వర్గాలు పట్టుబట్టినాయి. ఫ్యూచర్లో ఇక ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి ఒక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా చెయ్యాలి అన్న ప్రయత్నం కావాలి. నిజంగా ఆ తర్వాత అసలు ఆ టాపిక్స్ జోలికి ఎవ్వరూ వడల. ఉద్యోగుల విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాపార వర్గాల పట్ల తీసుకున్నారు, అంతే తప్ప ఈ భూ సంస్కరణలు లేకపోతే ముల్కీ విధానము లేకపోతే వీటి గురించి అసలు ఎవ్వరూ దాని జోలికి కూడా వెళ్ళల. నిజానికి భూ సంస్కరణలు నామమాత్రంగా మిగిలినాయి చెప్పాలంటే. 1973 జాన్వరిలో పీవీని ముఖ్యమంత్రిగా తీసేసి గవర్నర్ పాలన పెట్టడంతో ఈ భూస్వామ్య వర్గాలు మెల్లిగా చల్లారడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి లోపల లోపల బేరాలు కుదిరిపోయినాయి. ఈ 6 సూత్రాల పథకం అని పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చేశారు. ఉద్యమానికి విరాళాలు ఇచ్చేవాళ్లే లేకపోయారు. 1973 ఫిబ్రవరిలో కమ్మకులస్తుడైన కొత్త రఘురామయ్యని కేంద్ర కేబినెట్లోకి ఇందిర తీసుకోవడంతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉద్యమం ఉధృతి కొంచెం తగ్గింది. అప్పటిదాకా ఉద్యమానికి మద్దతిచ్చిన ఎన్జీ రంగ అనుయాయులు కూడా ఇందిరని సమర్థించడం మొదలుపెట్టారు. 1973 ఏప్రిల్ నాటికి ఉద్యమం అలా జస్ట్ నామకే వాస్తే ఉండిపోయింది తప్ప ఎవ్వరు అసలు దాని గురించి పట్టించుకోలే. అలా గవర్నర్ పాలన ఒక 11 నెలలు గడిచిన తర్వాత పీవీ స్థానంలో ఇంకో ముఖ్యమంత్రిని నియమించవలసిన అవసరం వచ్చింది. తెలంగాణ వ్యక్తి పదవీకాలం పూర్తి కాలేదు కాబట్టి ఇంకో తెలంగాణ నాయకుడికి అధికారం ఇవ్వాలి ఆర్ రెడ్డి లేదా కమ్మపాలన తెచ్చే ఉద్దేశం ఇందిరకి లేదు. సో వాళ్ళిద్దరూ కాకుండా వెలమ కులానికి చెందినటువంటి జలగం వెంగళరావుకి ఇచ్చారు. రెడ్డి కాడు కాబట్టి కమ్మలు వెంగళరావుకి అండగా నిలిచారు. వెంగళరావు 1973 డిసెంబర్లో అధికారంలోకి వచ్చి 78 మార్చి వరకు పాలించాడు. ఈయన అందరికీ ఆప్తుడుగానే ఉన్నాడు, పెద్దగా అసమ్మతిని ఎదుర్కోలేదు. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రి అయిపోయారు, చెన్నారెడ్డి యూపీ గవర్నర్గా వెళ్ళిపోయారు, పీవీ మాత్రం కేంద్ర మంత్రిగా వెళ్ళి ఇందిరకి చాలా క్లోజ్గా మెలుగుతూ వెంగళరావుకి వ్యతిరేకంగా పనిచేసిన బసిరెడ్డిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఇలా అంతర్గత రాజకీయాలు చాలా నడిచినాయి. ఇక అంటే ఆవిడ మోటో ఏంటి? బేసిక్గా ఎవరైనా సరే తెలంగాణ నాయకుడికే అధికారం ఇవ్వాలి పీవీ దిగిన తర్వాత. అలా అనుకున్నా కూడా రెడ్డి ఆర్ కమ్మపాలన తీసుకొచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిడామినెంట్ ఇంకా వద్దు అని. సో వెలమ కులానికి చెందినటువంటి జలగం వెంగళరావుకి ఇచ్చారు. అండ్ ఆయన బాగానే పరిపాలించారు, ఎక్కడ పెద్దంత డిస్ప్యూట్స్ ఏం లేవు కాబట్టి అలా నడిచిపోయింది. ఏదేమైనా 1975 జూన్లో ఎమర్జెన్సీ విధించడంతో వెంగళరావుకి ముప్పు లేకుండా పోయింది. అండ్ నార్త్తో పోలిస్తే ఎమర్జెన్సీ అత్యాచారాలు ఆంధ్రాలో తక్కువే జరిగినాయి. సో ఆ విధంగా చూసుకున్న, పరిపాలనా పరంగా చూసుకున్న అందులో పెద్దంత నష్టపోయింది లేకపోతే బాధపడాల్సింది ఏమీ లేదు అన్న విషయం అర్థమైంది. తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎమర్జెన్సీ టైంలో నార్త్తో పోలిస్తే మనకి కొంచెం అఘైత్యాలు తక్కువ జరిగాయని చెప్పుకోవచ్చు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలకు వెళితే జనతా పార్టీ ఉత్తరాదిన బ్రహ్మాండమైన విజయం సాధించింది. దాంతో ఇక్కడ కూడా జనతా పార్టీ మెల్లిగా వెలిసింది. ఇందిరా కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటూ తనని పార్టీలో నుంచి బహిష్కరించారు. పార్టీ రెండుగా చీలింది. బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఆర్ అనే పార్టీ ఏర్పడితే వెంగళరావు దానిలో చేరారు. ఇందిరా తను అధ్యక్షురాలుగా కాంగ్రెస్ ఐ ఏర్పాటు చేస్తే గవర్నర్గా పదవి పోయిన చెన్నారెడ్డి వచ్చి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేరారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఐ, జనతా పార్టీ పోటీ పడ్డాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎట్లా అంటే ఒక మనిషి రాజకీయాలని ఎంత విధంగా ప్రభావితం చేయగలరు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది, రైట్? మొన్న నేను ఇలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఠా రాజకీయాల గురించి చెప్తూ ఉంటే ఒక లిజనర్ అన్నది ఏంటంటే రెడ్లలో అసలు ఐకమత్యం లేదు అని ఆయన వాపోయారు. రెడ్లు అనే కాదు, నా అభిప్రాయం ఏంటంటే రాజకీయ పరంగా ఏ కులంలో కూడా ఐకమత్యం అనేది ఉండదు. ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, గెలవడం ఖాయం కాబట్టి మంత్రి పదవి ఆశిస్తున్నాను అనుకోండి, కేబినెట్ కూర్పులో నా కులస్థుడు ఒక్కడికే మంత్రి పదవి దక్కుతుందని లెక్క ఉంది, కాబట్టి నా స్థాయిలో ఉన్న నా కులస్థుడు వేరెవ్వరూ గెలవకుండా ఉంటే బాగుండును అని ఆశిస్తాను, ఆబ్వియస్లీ. అలాగే జిల్లాకి ఒక పదవే అనుకుంటే నా జిల్లాలో నా స్థాయిలో నా పార్టీ వాడు ఇంకొకడు ఉండకూడదు, గెలవకూడదు అని ఆశిస్తాను. వీలైతే వాళ్ళ ఓటమికి కూడా ట్రై చేస్తాం. ఈ లాజిక్ గ్రహించకుండా మనము చాలా సాధారణంగా జనరలైజ్ చేసేస్తాం. ఫలానా కులము, ఫలానా ప్రాంతం వాళ్ళకే, వాళ్ళ వాళ్ళకే చేసుకుంటారు, అదే మా వాళ్ళైతే అసలు ఒకళ్ళకొకళ్ళు అస్సలు పడదు, వాళ్ళైతే కనుక అసలు ఎంత చక్కగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారో, మా అసలు మన కమ్యూనిటీలో తప్ప అన్నిట్లోనూ ఐకమత్యం ఉంది అని ప్రతి వాళ్ళు ఇదే అనుకుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రతి కమ్యూనిటీలో బ్రాహ్మిన్, వైశ్య, తర్వాత ఇంకా ఏ కమ్యూనిటీ అయినా సరే, ఎస్సీ ఎస్టీ అందరు అదే అనుకుంటారు, మనలోనే ఐకమత్యం లేదు, మిగతా అందరిలోనూ ఉంది, అందరూ వాళ్ళకి తగ్గట్టు హెల్ప్లన్నా చేసుకుంటారు, మన వాళ్ళే అసలు దేనికి ముందరికి రారు, మన దాంట్లో ఒకళ్ళనొకళ్ళు మన వాళ్ళే పైకి వస్తున్నా సరే తొక్కేస్తారు, అసలు ఒకళ్ళకొకళ్ళకి పడనే పడదు అది ఇది అని ఇన్ని అనుకుంటారు. కానీ ప్రతి దాంట్లో ఇదే జరుగుతుంది. అల్టిమేట్గా ఎవరయ్యా లాభపడేది అని అంటే డబ్బు ఉన్నవాడు, పవర్ ఉన్నవాడు, వీళ్ళిద్దరే బాగుపడతారు. అటు కాంగ్రెస్ వచ్చినా, ఇటు టీడీపీ వచ్చినా, బీజేపీ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఇంకా ఎనీ అదర్ పార్టీ, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడైనా, ఇది ఒక ఏమంటారు దాన్ని యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే, నీరవ్ మోదీ కావచ్చు, లేకపోతే మాల్యా కావచ్చు, వీళ్ళు నిజంగా లోను ఎగ్గొట్టి ఆర్ డబ్బుల్ని ఫ్రాడ్, మనీ లాండరింగ్ చేసి ఏం చేసినా సరే వాళ్ళకేమైనా నష్టం వచ్చిందా? హ్యాపీగా బయటకు వెళ్ళిపోయారు, అక్కడ సుఖంగా ఉన్నారు, పైగా ఇండియాకి తీసుకురావాలి అని ట్రై చేస్తే మీరు కావాలంటే నన్ను ఇక్కడ శిక్షించండి, ఇక్కడ మీరు నన్ను కోర్టు మార్షల్ చేసినా పర్లేదు, నేను ఇండియాకి మాత్రం రాను. ఎందుకంటే అక్కడ జైళ్ళల్లో సౌకర్యాలు లేవు, ఇక్కడ జైళ్ళు బాగున్నాయి, ఈ సెంట్రలైజ్డ్ ఏసీ జైల్స్ కాబట్టి నాకు ఇది నచ్చినాయి అన్న టైప్లో మాట్లాడుతూ ఉంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, అది ఏ గవర్నమెంట్ అయినా రాజకీయ నాయకుల అండ ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు అక్కడ అంత ఎగ్జిస్టెన్స్ అనేది తనకి ఉన్నది. లేకపోతే కనుక ఈ పార్టీకి ఎప్పుడో చావుగొట్టి చెవులు మూసైనా సరే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ముక్కు బిండి వసూలు చేసైనా సరే తనకి ఇప్పుడు ఏ నిజంగా ఆస్తులు జప్తు చేయాలి అని అంటే, బెంగళూరులో తన ఏంటి హోటల్ ఒకటి ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ఒక మాలే ఉంది, యూబీ మాల్ ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఆస్తులను జప్తు చేస్తే రాదా? అందులో మళ్ళీ ఉన్నవన్నీ కూడాను ఎట్లాంటివి, అన్ని క్రీమీ లేయర్ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి, అక్కడ ముట్టుకుంటే ఎక్కడ రేట్ వేస్తారో అన్న టైప్లో ఉన్నాయి, అంత కాస్ట్లీవి. అలాంటి షోరూమ్లు ఎంతపాటి రెంట్ కట్టకపోతేనే అంత బెంగళూరులో అంత ఏమంటుందని హార్ట్ ఆఫ్ ది సిటీ సెంటర్లో ఉన్నాయి అన్నీ కూడాను. ఏ ఆస్తులు జప్తు చేస్తే రావా? అవి తన పేరు మీద లేదు, కొడుకు పేరు మీద ఉన్నాయి, ఇంకోటి ఇంకోటి ఏవో చెప్తారు. అసలు మర్చిపోయాను, దీపిక పడుకోనేకి అందులో ఆ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లోర్ ఫ్లోర్ రాసిచ్చారంట. ఎందుకు? అప్పట్లో సిద్ధార్థ మాల్యాతో డేట్ చేసింది కాబట్టి. సో ఇలా చూసుకుంటూ పోతే లూప్ హోల్స్ అంటే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాను అనుకోవద్దు. నేను అనేది ఏంటంటే, వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు, మనకి నష్టం జరుగుతుంది, అరే మనకి నెయ్యి రాదు లేకపోతే పూర్ణాలు రావు లేకపోతే చికెన్ ముక్క రాదు అని ఫీల్ అవ్వక్కర్లా, ఎక్కడున్నా మనకి రావాల్సింది మనకు వస్తుంది. ఎప్పుడు? అక్కడ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఉన్నది ఎవరైనా సరే, మన ర్యాపో బాగా బిల్డ్ చేసుకుని అసలు ఒక రేంజ్లో వాళ్ళకి ఇవ్వాల్సిన కిక్ బ్యాక్స్ అన్నీ ఇస్తే ఎప్పుడైనా ఏ పనులైనా జరుగుతాయి. అలాగా ఇప్పుడు సెంటర్లో ఉన్నవాళ్ళు స్టేట్స్ మీద కూడా వాళ్ళ మాట చెల్లాలి, వాళ్ళ ఒక అధికారం ఉండాలి, వాళ్ళకి పట్టు ఉండాలి అనుకుంటే వాళ్ళు ఇదిగో ఇలాగే చేస్తారంటే, ఎవరైతే పెద్దంత ప్రభావం లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని వీళ్ళ గ్రిప్లో పెట్టుకుని అప్పుడు అలా ఆడిస్తూ ఉంటారు. సేమ్ ఇందిరాగాంధీ చేసినట్టు, తర్వాత ఎన్టీఆర్ కూడా చేశారు, ఆ తర్వాత ఇప్పుడైనా చాలామంది చేసేది ఏంటి, ఇప్పుడు గవర్నర్ని మాటి మాటికి ఎందుకు మారుస్తారు? చెప్పాలంటే గవర్నర్కి పెద్ద పనే ఉండదు అసలు, అడ్మిన్ పరంగా చూసుకుంటే ప్రధాని సంతకాలు చేయడం జీవో స్మిత్ తప్ప అన్నిటి మీద కూడా కాదు అది కూడా. బట్ రాష్ట్ర మన దేశానికి రాష్ట్రపతి ఎలాగో రాష్ట్రానికి గవర్నర్ అలాగా అంటారు, కానీ ఏ గవర్నర్ నిజంగా కరెక్ట్గా తన విధుల్ని నిర్వర్తించారు? నిర్వర్తించడం అంటే ఏదైనా రాగానే సైన్ చేయడం ఒకటే కాదు, ఏదైనా రాష్ట్రంలో ఏదైనా జరుగుతున్నప్పుడు అల్లకల్లోలం లాంటిది లేకపోతే ఏదైనా చిన్న క్రైసిస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడటమే చూసాం తప్ప గవర్నర్ ఏ రోజన్నా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఫ్లాగ్ హోయిస్టింగ్ అప్పుడు తప్ప నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే మనం వార్తల్లో కూడా రెగ్యులర్గా చూడని కూడా చూడం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జనరలైజ్గా చూసుకుంటే ఏ పార్టీ అయినా సరే హోల్డ్ పోకుండా ఉండాలి అంటే, సెంటర్లో ఉన్న పార్టీ స్టేట్ మీద హోల్డ్ పోకుండా ఉండాలి అని అంటే, వాళ్ళకి మచ్చికైన వాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు, పెద్దంత ఇప్పుడు పవర్ ఎక్కువ ఉందనుకోండి, రేపు పొద్దున వాళ్ళు తిరగబడే అవకాశం ఉంది. అటు మనీ పరంగా కానీ ఇటు పవర్ పరంగా కానీ ఎక్కువ కొంచెం మంచి ప్రాపకం ఉన్నటువంటి వాళ్ళని పెట్టకూడదు. అదే స్ట్రాటజీ ఉపయోగించే రాజకీయాలని ఇంత ఇదిగా చేసింది. ఎవరో ఒక అనామకుడిని తీసుకొస్తే ఎట్లాగో స్వామి భక్తి అది ఇది అని, మేబీ అన్నిసార్లు అలా ఉండకపోవచ్చు, అలా ఎదురుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇందిరాగాంధీకి ఉన్నాయి, అటు చాలామందికి ఉన్నాయి. ముందు అనామకుడిని తీసుకొచ్చి అబ్బా అసలు ఇంకా ఈవిడ వల్లే నేను ఇలా ఉన్నాను అన్న టైప్లో, ఇంకేముంది నాకు అసలు ఇవాళ ముఖ్యమంత్రి పదవి అసలు నాకు ఈ రాజకీయాల్లో రా కూడా తెలియదు, అలాంటి నన్ను రా కూర్చో అని చెప్పి ముఖ్యమంత్రి కూర్చీ ఇచ్చి కూర్చోబెట్టారు, ఈవిడకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్న టైప్లో ఉంటారు. స్టార్టింగ్లో ఉంటారేమో, తర్వాత మేబీ ఉంటారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అది అలా లేకపోతే సీన్ రివర్స్ అవుతుంది, ఉంటే గనక మంచిదే. ఇప్పుడు అదే జరిగింది. సో ఇలా కాంగ్రెస్ రెండుగా చీలిపోయి 6-5 వచ్చేసరికి, దానికి మళ్ళీ జనతా పార్టీ తోడయ్యేసరికి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. మరి ఆ తర్వాత రాజకీయాలు ఎలాంటి మార్పులు వచ్చినాయి చెప్తా, బట్ ఇవాళకి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి నెక్స్ట్ శనివారం మాట్లాడుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. అన్నట్టు మండే రోజు నుంచి మళ్ళీ ఎట్లాగో మనం మన రెగ్యులర్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అయితే రేపు ఇన్వెంటర్స్ డేట. ఇన్వెంటర్స్ డే అన్నప్పుడు అందరూ ఎవరు ఏమేమి ఇన్వెంట్ చేశారన్న విషయం గురించే మాట్లాడతారు తప్ప, సాధారణంగా నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వచ్చేంత టాలెంట్ ఉండి కూడా రానటువంటి ఇండియన్ సైంటిస్టుల గురించి, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో రిమార్కబుల్ వర్క్ చేసిన సైంటిస్టుల గురించి, వాళ్ళకి ఎందుకు రాలేదు, అరే ఏమైంది అనే విషయాల గురించి నేను చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా మీరు అది వినండి, చాలా బాగుంటుంది. అంటే గెలిచిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మనకి చెప్పాలంటే నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో వచ్చింది కేవలం సార్ సివి రామన్ గారికే, బట్ నిజంగా అట్లాంటి రిమార్కబుల్ వర్క్ ఇంకా చాలామంది మన ఇండియన్సే చేశారు. కానీ వీళ్ళ పేరుని, వీళ్ళ కాన్సెప్ట్ని, వీళ్ళ థీసిస్ని వేరే వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు వాళ్ళది అన్నట్టుగా, కొంచెం పేరు మార్చి అట్లా. దాంతో వాళ్ళకి వెళ్ళిపోయింది మన వాళ్ళు అదనమాట. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇవాళ డే టు డే లైఫ్లో మనం వాడే చాలా వాటికి వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ థీసిసే బాగా ఉపయోగపడింది. అండ్ ఇంకా ఎన్నో అడ్వాన్స్మెంట్స్ జరిగి, ఇన్వెన్షన్స్ జరిగింది కూడా వీళ్ళ ప్రిన్సిపల్స్ వల్లే. కాబట్టి అది తెలుసుకోవడం ఎంతైనా అవసరం. స్టే ట్యూన్డ్. మండే రోజు 5:30 to 6:30. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.